ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
తెలంగాణ రైతన్నలకు నమస్కారం. ఈరోజు చేను కబుర్లు కార్యక్రమంలో జీవన ఎరువుల వాడకంలో గల లాభాల గురించి మేము మీకు తెలియజేయబోతున్నాం. వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించాలంటే సమగ్ర పంటల యాజమాన్యమును పాటించాలి. ఇందులో సమయంలో ఎరువులు వేయుట, సరైన సమయంలో సస్యరక్షణ చేపట్టడం అనేవి ముఖ్యమైనవి. వీటిలో ఎరువుల వాడకం చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే రసాయన ఎరువుల వాడకంలో జాగ్రత్తలు పాటించాలి. సిఫార్సు కంటే ఎక్కువగా వాడితే భూసారం క్షీణించి పంటల దిగుబడులు తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జీవన ఎరువులు వాడకం చాలా అవసరం ఉంది. ఈరోజు జీవన ఎరువుల వాడకం లాభాల గురించి తెలుసుకుందాం. ఈరోజు మనతో ఉన్నారు శాస్త్రవేత్త డాక్టర్ విమాదేవి గారు. వారిని అడిగి జీవన ఎరువుల గురించి తెలుసుకుందాం.
రైతులకు వ్యవసాయం అనగానే గుర్తుకొచ్చే అంశం ఎరువులు. క్రిమి సంహారక మందులు, పొలంలో రసాయన ఎరువులు వేయడం మానేస్తే తమ పంట భూములను రక్షించుకున్నట్టే, మనకు అన్నం పెట్టే భూములను పరిరక్షించుకున్నట్టే. మరి ఇది ఎలా సాధ్యమవుతుంది? జీవన ఎరువులను వాడటం వలన భూసార పరిరక్షణ చేయవచ్చు అని మన శాస్త్రములు చెప్తున్నారు. ఈ రోజు మనతో ఉన్నవారు డాక్టర్ విమాదేవి గారు. జీవన ఎరువుల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, అసలు జీవన ఎరువులు అంటే ఏమిటి?
నమస్కారం. జీవన ఎరువులలో పంటలకు కావలసిన పోషక పదార్థాలైన నత్రజని మరియు భాస్వరమును లభింపజేయగల సూక్ష్మజీవులు అధిక సంఖ్యలో ఉంటాయి. వాతావరణంలో 80% నత్రజని వాయు రూపంలో ఉన్నది. ఇట్టి నత్రజనిని నేరుగా మొక్కలు గ్రహించలేవు, కాబట్టి ఈ సూక్ష్మజీవులు మాత్రమే వాయు రూపమును గల నత్రజనిని వాతావరణం నుంచి గ్రహించి అమోనియా, నైట్రేట్స్, నైట్రైట్స్ లాంటి రూపములోకి మార్చి వాటిని నత్రజని స్థిరీకరణ చేస్తాయి. అందులో 2 రకాలు, మరియు భాస్వరమును స్థిరీకరణ చేసేది ఫాస్ఫోబాక్టర్. నత్రజని స్థిరీకరణ చేసేవి రైజోబియం, ఎజోస్పైరిలం మరియు ఎజిటోబాక్టర్.
సరే మేడం, మరి జీవన ఎరువులు ఎన్ని రకాలు?
మంచి ప్రశ్నే అడిగారు. జీవన ఎరువులు 2 రకాలున్నాయి. ఒకటి నత్రజని స్థిరీకరించేవి, అది రైజోబియం, ఎజిటోబాక్టర్, ఎజోస్పైరిలం. రెండోది భాస్వరాన్ని అందుబాటులోకి తెచ్చేవి, అవి ఫాస్ఫోబాక్టీరియా.
మేడం, మరి జీవన ఎరువులను అన్ని పంటలకు వాడవచ్చా?
వాడవచ్చును. అయితే పంటలకు తగ్గట్టుగా వేరువేరు జీవన ఎరువులు లభిస్తాయి. ముఖ్యంగా మన పప్పు దినుసు పంటలు తీసుకుంటే కందికి రైజోబియం ఫర్ రెడ్ గ్రామ్, పెసరకి రైజోబియం ఫర్ గ్రీన్ గ్రామ్, మినుములకు రైజోబియం ఫర్ బ్లాక్ గ్రామ్, శనగకు రైజోబియం ఫర్ బెంగాల్ గ్రామ్, సోయా చిక్కుడుకు రైజోబియం ఫర్ సోయాబీన్, మరియు అజోస్పైరిలం ఇది సన్ఫ్లవర్కి, మిర్చికి, పత్తి, పొగాకుకి. తర్వాత ఎజిటోబాక్టర్ అనేది అన్ని కూరగాయలకు, వరికి, చెరుకుకు, మొక్కజొన్న, జొన్న, రాగి, సజ్జ, గోధుమలకు వాడచ్చు. అలాగే భాస్వరం మాత్రం అన్ని పంటలకు వాడుకోవచ్చును.
మేడం, ఈ జీవన ఎరువులు మరి ఎలా పనిచేస్తాయి?
రైజోబియం బ్యాక్టీరియా పంట వేర్ల దగ్గర ఉండే బుడిపలలో ఉంటుంది. ఇది గాలిలో నత్రజనిని తిరిగింపజేసి పంటకు అందిస్తుంది. రైజోబియం బ్యాక్టీరియా పంట వేర్లలో ఉండే బుడిపలలో ఉంటుంది. ఇది గాలిలో నత్రజనిని స్థిరీకరించ చేసేటప్పుడు సహాయం చేస్తుంది. ఈ బ్యాక్టీరియా ఎకరానికి 20 నుంచి 80 కిలోల వరకు నత్రజనిని తయారు చేస్తుంది.
మేడం, ఈ అజోస్పైరిల్లం, అజిటోబాక్టర్ జీవన ఎరువులు ఎలా పనిచేస్తాయి?
అజిటోబాక్టర్ సూక్ష్మజీవులు మొక్కలపై ఆధారపడకుండా స్వతంత్రంగా నేలలో నివసిస్తూ గాలి నుండి నత్రజనిని తీసుకుని స్థిరీకరించే జీవులలో ఇవి ముఖ్యమైనవి. పప్పుజాతి పంటలకు కాక మిగిలిన పంటలన్నిటికీ దీన్ని ఉపయోగించుకోవచ్చు.
మేడం, భాస్వరం జీవన ఎరువులు ఎలా పనిచేస్తాయి?
ఫాస్ఫో బాక్టీరియాలో బాసిలస్, సూడోమోనాస్ సూక్ష్మజీవులు, అలాగే ఆస్పర్జిలస్ పెన్సీలియం శిలీంధ్రాలు ముఖ్యమైనవి. ఇవి నేలలో స్వతంత్రంగా జీవిస్తాయి. భూమిలో బిగుసుకుపోయి లభ్యం కాని స్థితిలో ఉన్న భాస్వరాన్ని లభ్యమయ్యే విధంగా మారుస్తాయి. మొక్క వేళ్ల దగ్గర వీటి చర్య చురుగ్గా ఉండి జీవ ప్రక్రియ తోడ్పడతాయి. దీని ఫలితంగా దిగుబడి పెరుగుతుంది. దీన్ని అన్ని పంటల్లో వేసుకోవచ్చు.
సరే మేడం, మరి జీవన ఎరువులను ఎలా వాడాలి, వాడే విధానం వివరించండి.
ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయమే. జీవన ఎరువులు వాడే పద్ధతులు మూడున్నాయి. ఒకటి విత్తన శుద్ధి, ఒకటి నారు శుద్ధి, మూడవది దుక్కిలో చల్లుట.
సరే మేడం, మరి విత్తన శుద్ధి పద్ధతిని వివరిస్తారా?
చాలా సులభమైన పద్ధతి ఇది. బెల్లం లేదా చక్కెర నీళ్లలో కరిగిన తరువాత 15 నిమిషాలు పాటు మరుగపెట్టాలి. 15 నిమిషాలు తరువాత కిందకు దించి చల్లార్చాలి. బెల్లం లేదా చక్కెర నీళ్లలో 200 గ్రాములు రైజోబియం కల్చర్ కలిపి జావలాగా తయారు చేయాలి. ఒక ఎకరానికి వాడదలుచుకున్న విత్తనానికి రైజోబియం జావ కలపాలి. విత్తనపుపై పొర హాని కలగకుండా విత్తనానికి పూర్తిగా సమానంగా అంటే విధంగా కలపాలి. ఇలా కల్చర్ కలిపిన విత్తనాలను సుమారు 30 నిమిషాలు నీడలో ఆరబెట్టి ఆ తరువాత విత్తుకోవాలి.
మేడం, అలాగే నారు శుద్ధి పద్ధతిని కూడా వివరిస్తారా?
విత్తన శుద్ధిలాగే నారు శుద్ధి కూడా సులభమైనదే. 50 గ్రాముల కల్చర్ ను 10 లీటర్ల నీటి యందు బాగా కలిపి ద్రావకము తయారు చేసి అట్టి ద్రావకములో నాటే పంటలను నానబెట్టాలి. ఒక 20 నుండి 30 నిమిషాలు నానబెట్టిన తర్వాత నాటాలి. ఈ నారు శుద్ధికి వాడేవి ఎజిటోబాక్టర్, ఎజోస్పైరిలం మాత్రమే.
అలాగే ఈ జీవన ఎరువులను దుక్కిలో చల్లుట గురించి కూడా వివరిస్తారా?
అలాగే, దుక్కిలో చల్లుకుంటే లాభాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 2 కిలోల కల్చర్ ను 1 క్వింటాలు మాగిన పశువుల ఎరువులో గాని ఇసుకలో గాని కలిపి దుక్కిలో లేదా మొక్కల సమీపములో చల్లి నీరు పెట్టాలి.
అలాగే మేడం, మరి ఈ జీవన ఎరువులను పంట కాలంలో ఎన్నిసార్లు వాడవచ్చు?
చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈ జీవన ఎరువులు అనేది పంట కాలమును బట్టి వాడుకోవాలి. తక్కువ పంట కాలం అయితే 1-2 సార్లు, పెద్ద పంట కాలం అయితే 2-3 సార్లు వాడుకోవచ్చు.
చాలా మంచిగా చెప్పారు మేడం. మరి ఈ జీవన ఎరువులు ఎంత కాలం వాడవచ్చు?
ఇది ప్రతి రైతు కూడా తెలుసుకోవాల్సిన విషయమే. ప్రతి ప్యాకెట్ పైన వాటి కాల పరిమితి రాసి ఉంటుంది. తయారు చేసిన తేదీ మరియు గడువు తేదీని చూసి వాడవచ్చు. సాధారణంగా వీటికి 6 నెలలు పనిచేస్తాయి. కల్చర్ ప్యాకెట్ పైన సూచించిన గడువు తేదీ లోపల మాత్రమే వాడాలి. కల్చర్ ప్యాకెట్ చల్లని మరియు తేమ లేని ప్రదేశములో సూర్యకాంతి మరియు వేడి తగలకుండా భద్రపరచాలి. 1 ఎకరాకు 2 ప్యాకెట్ల కల్చర్ను మాత్రమే ఉపయోగించాలి.
మేడం, మరి జీవన ఎరువులను పురుగు మందులతో కలిపి వాడవచ్చా?
లేదు, ముందుగా క్రిమి సంహారక మందులతో శుద్ధి చేసి తరువాత ఈ ద్రావకము అంటే విత్తన శుద్ధి కోసం చేసిన జావను విత్తనాలకు పట్టించాలి. అప్పుడు 2 ప్యాకెట్లు 1 ఎకరాకు వాడవలసి ఉంటుంది.
మేడం, మరి జీవన ఎరువుల వల్ల కలిగే లాభాల గురించి చెప్తారా?
ఎన్నో లాభాలున్నాయి. చాలా మంచిగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. ముందుగా మనకేంటంటే నత్రజని 30% వరకు రసాయన ఎరువుల కంటే ఆదా చేసుకోవచ్చు. అలాగే నీడలో ఆరబెట్టి ఎరువులను 6 నెలల వరకు నిల్వ పెట్టుకోవచ్చు. నేల స్వభావము కూడా అభివృద్ధి చెందుతుంది. హార్మోన్లు, ఆక్సిజన్లు, ఎంజైమ్స్, విటమిన్స్ వంటివి ఉత్పత్తి చేయగలవు. అందుకుగాను మొక్కలు పెరుగుదలకు దోహదపడతాయి. 25-30% వరకు దిగుబడులు పెరుగుతాయి. ఎటువంటి దుష్ప్రభావము లేకుండా తరువాత పంటకు కూడా లభిస్తాయి. తక్కువ ఖర్చుతో కూడినందువలన చిన్నకారు మరియు సన్నకారు రైతులకు అందుబాటులో ఉంటాయి.
మేడం, మరి జీవన ఎరువుల వల్ల నష్టాలు కానీ హాని కానీ ఉందా?
ఏమీ లేదు. నష్టం కానీ హాని కానీ ఏమీ ఉండవు. కాకపోతే చేతులకి గ్లౌజ్ వేసుకుని విత్తన శుద్ధి చేసుకోవాలి.
మేడం, మరి జీవన ఎరువులు మరియు రసాయన ఎరువులు కలిపి వాడవచ్చా?
వాడవచ్చు. కాకపోతే ఒక వారము నుంచి 10 రోజుల ముందు కానీ వెనుక కానీ వాడాలి. ఎందుకనగా జీవన ఎరువుల్లో సూక్ష్మజీవులు ఉంటాయి, అవి కొంచెం దెబ్బతింటాయి.
మేడం, ఈ జీవన ఎరువులకు ఏమైనా సబ్సిడీ లభిస్తుందా?
ఉన్నాయి, సబ్సిడీలు ఉన్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వమే కాక కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని సబ్సిడీలు ఇస్తాయి. కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, అవేంటంటే NFSM అనగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, అందులో 50% సబ్సిడీ ఇస్తారు. అలాగే ఐసోపామ్ స్కీమ్ అంటే ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఆన్ ఆయిల్ సీడ్స్, పల్సెస్ అండ్ మేట్స్, దీంట్లో కూడా 50% సబ్సిడీ ఇస్తారు. అలాగే మన రైతు శిక్షణ కేంద్రం వారు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా 100% సబ్సిడీ ద్వారా ఇస్తారు.
మేడం, ఈ జీవన ఎరువులు కొనుగోలు చేసే సమయం ఏమిటి? అలాగే ఫోన్ నెంబర్ కూడా చెప్పండి.
10:30 నుంచి 5 గంటల వరకు ఆఫీస్ వేళలలో దొరుకుతుంది. ఇది జీవన ఎరువుల ఉత్పాదక ప్రయోగశాల, ARI క్యాంపస్, రాజేంద్ర నగర్, హైదరాబాద్ లో ఉంది. దీని ఫోన్ నంబర్ కూడా తెలుసుకోండి. జీవన ఎరువులు దొరికే ప్రయోగశాల నంబర్ 0402002699.
విన్నారుగా రైతన్నలు, ఇప్పటి వరకు మన చేను కబుర్లు కార్యక్రమంలో జీవన ఎరువులు వాడకంలో గల లాభాలను గురించి తెలుసుకున్నారు కదా. మరి వాటిని చక్కగా పాటించి అధిక దిగుబడులు పొందాలని ఆశిస్తూ ఈరోజు చేను కబుర్ల కార్యక్రమాన్ని ముగిస్తూ తిరిగి వచ్చే వారం మరింత నూతన కార్యక్రమంలో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. జీవన ఎరువులను వాడండి, భూసారాన్ని పరిరక్షించండి. దీనిలోని పాత్రలు చేసిన వారు యాంకర్ నిఖిత, నెరేటర్ నరేష్, శాస్త్రవేత్త డాక్టర్ విమాదేవి మేడం గారు. మీకోసం మరొకసారి జీవన ఎరువుల ఉత్పాదక ప్రయోగశాల ఫోన్ నంబర్ 0402002699. ఇంతటితో సెలవు, నమస్కారం.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేలుక బుర్లు.
బాగున్నావు పెద్దమ్మా?
బాగున్నాను బిడ్డా, రారా కూర్చో. పోయిన వారం ఏ వస్తానంటివి, రానేలేదేంటి బిడ్డా?
ఏం లేదు పెద్దమ్మా, కాలేజీలో పరీక్షలున్నాయి, అవి రాసి వద్దామనుకున్నా.
అవునా బిడ్డా, మరి ఈ వారం దేని గురించి చెప్తున్నావు?
ఏం లేదు పెద్దమ్మా, ఈ వారం తాజా మంచినీటి ఏర్పాటు గురించి, కరువు కాలంలో తేనెటీగల యాజమాన్యం, పట్టుని వలస తీసుకుని వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వివిధ ఋతువులలో చేపట్టవలసిన యాజమాన్యము, మరి వ్యాధి నివారణ గురించి తెలుసుకుందాం.
మరి ఇంకెందుకు ఆలస్యం బిడ్డా?
ముందు తేనె పట్టులకు తాజా మంచినీటి ఏర్పాటు చేయడం గురించి తెలుసుకుందాం. తేనె పట్టులను ఆరోగ్యకరంగా ఉంచాలంటే లోతులోని పల్లాలను తాజా నీటితో నింపి ఎల్లప్పుడూ తేనెటీగలకు అందుబాటులో ఉంచాలి. తేనె పట్టులలో తగినంత తేమను కల్పించి దాని ద్వారా పట్టులలో గ్రుడ్లు పొదగడానికి దోహదపడుతుంది. తేనె మరియు పుప్పొడి మిశ్రమాన్ని తగిన పాకంలో లేత కూలి ఈగలు తయారు చేసుకోవడానికి నీరు అవసరం ఉంటుంది. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని లేత కూలి ఈగలు పట్టులోని లద్దె పురుగులకు ఆహారంగా అందిస్తాయి. తేనె పట్టులు పెట్టుకున్న ప్రాంతంలో 37 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు తేనెటీగలు నీటి నుండి ఆవిరిని తయారు చేసి పట్టును చల్లపరుచుకుంటాయి.
మరి పుప్పొడి మరియు మకరందం లభించని కరువు కాలంలో తేనెటీగల యాజమాన్యం ఎలా ఉపయోగపడుతుంది బిడ్డా?
ఏం లేదు పెద్దమ్మా, తేనె పట్టులలో మకరందము, తేనె నిల్వలు తగినన్ని లేనప్పుడు మరియు ఆ ప్రాంతంలో మకరందం దొరకనప్పుడు 50% పంచదార పాకాన్ని పట్టులకు అందించాలి. పంచదార పాకంను పట్టులకు ఇచ్చినప్పుడు తేనెటీగలు పాకంలో మునిగి చనిపోవటం నివారించాలంటే పాకంను లోతులోని పల్లాలలో పోసి గడ్డిని పాకంలో ఉంచడం ద్వారా తేనెటీగలు గడ్డి మీద కూర్చొని సులువుగా పాకాన్ని తీసుకుంటాయి. ఫీడర్ ద్వారా కూడా పెట్టెలోని పాకం అందించవచ్చు. ఆరు బయట పంచదార పాకాన్ని తయారు చేయకూడదు, ఎందుకంటే దోచుకోవడాన్ని మరియు చీమల బారిన పట్టులు పడకుండా ఉండేటట్టు తేనె పట్టుల ప్రాంతంలో పాకం ఒలికిపోకుండా చూసుకోవాలి. ప్రొద్దుగుంకిన తర్వాత మాత్రమే పట్టులన్నింటికి ఒకేసారి పంచదార పాకాన్ని ఇవ్వాలి. పట్టులకు తేనెను గాని తేనె కలిపిన పంచదార పాకాన్ని గాని ఇవ్వరాదు. కొవ్వులేని సోయాపిండి 3 పాళ్లు, బ్రూయర్స్ ఈస్ట్ 1 పాలు, స్కిమ్ పాలపొడి 1 పాలు, పంచదార 22 పాళ్లు, తేనె 50 పాళ్ల నిష్పత్తితో చేయబడిన పదార్థంను పుప్పొడికి బదులుగా పుప్పొడి నిల్వలు తగినన్ని లేని మరియు పుప్పొడి లభ్యం కాని సీజన్ లో పట్టులకు అందించాలి. గంధకపు పొడితో పొగబారించిన ఖాళీ మైనపు అట్టను గ గాలి చొరవని గదులలో ఎప్పటికప్పుడు భద్రపరచుకోవాలి. పాతబడిన నల్లగా మారిన మైనపాటలను తొలగించాలి.
మరి పట్టుని వలస తీసుకెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
ఏం లేదు పెద్దమ్మా, పట్టులను మార్చటకు ముందు ఆయా ప్రాంతాలను సర్వే చేసుకుని అక్కడ తేనెటీగలకు లభ్యమయ్యే పంటలను అంచనా వేసుకోవాలి. పట్టులను మరి ఒక చోటికి మార్చటకు ముందు సాయంకాలం కూలీ ఈగలన్నీ పట్టుకు చేరుకున్న తర్వాత తేనె పట్టు ద్వారంలను మూసివేయాలి. తేనె పెట్టె లోపలి భాగాన్ని వెలుపలి భాగాన్ని సరి అయిన విధంగా ప్యాకింగ్ చేసుకుని పట్టును కుదుపుల నుండి రక్షించుకోవాలి. పెద్దమ్మా, ఇప్పుడు తాజా మంచినీటి ఏర్పాటు గురించి, పుప్పొడి మరియు మకరందము లభించని కరువు కాలంలో తేనెటీగల యాజమాన్యం గురించి, పట్టుని వలస తీసుకుని వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం కదా పెద్దమ్మా. ఇప్పుడు వివిధ ఋతువులలో తేనె పట్టులలో చేపట్టవలసిన యాజమాన్యం గురించి తెలుసుకుందాం. మొదట ఎండాకాలంలో తేనె పట్టుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. తేనె పట్టులను దట్టమైన నీడలో ఉంచాలి. తడి గోనె పట్టాను తేనె పెట్టే పైమూతపై ఉంచాలి. మధ్యాహ్నం ఎండవేళలో నీటిని తేనె పెట్టే చుట్టూ చల్లి పట్టుల చుట్టూ చల్లని వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తేనె పట్టు ద్వారాన్ని వెడల్పు చేసుకుని పట్టుకు గాలి అందేటట్లు చూసుకోవాలి. 10 ఫ్రేములు గల పట్టులలో 10 ఇంటికి బదులు 9 ఇంటిని ఉంచి చిన్న చిన్న చెక్క ముక్కలను గదుల మధ్య నుంచి పట్టులోనికి తాజా గాలి ప్రసరించేటట్లు చేయాలి. తేనె పట్టులున్న ప్రదేశంలో తాజా మంచినీరు తేనెటీగలకు అందుబాటులో ఉండేటట్లు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మరి పెద్దమ్మ, వర్షాకాలంలో తేనె పట్టుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. అడుగు బల్లపై నిండిన చెత్తను శుభ్రం చేసి తొలగించి భూమిలో లోతుగా పాతిపెట్టాలి. స్వేచ్ఛగా వీచే గాలిని అడ్డుకునే అనవసరమైన చెట్ల కొమ్మలను నరికివేసి పట్టులున్న ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. కృత్రిమ ఆహారాన్ని పట్టు అవసరాన్ని బట్టి తయారు చేసి పట్టుకు ఇవ్వాలి. తేనె పట్టులలో వలసను దోచుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకుని నివారించుకోవాలి. గుడ్లు పెట్టే కూలీ ఈగలు గల పట్టులను, బలహీనమైన పట్టులను పేపర్ పద్ధతిని ఉపయోగించి కలుపుకోవాలి. కందిరీగలను, చీమలను, కప్పలను, బల్లులను తేనె పట్టులలో నివారించుకోవాలి. మరి పెద్దమ్మ, వర్షాకాలం తర్వాత పట్టుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. పట్టులలో తగినంత ఖాళీని ఏర్పరచాలి. మగ ఈగల ఉత్పత్తిని పెరిగేలా పట్టును బలపరచుకోవాలి. పట్టులను ఆశించి నష్టపరిచే నల్లులను, మైనపు పురుగులను మరియు కందిరీగలను నివారించాలి. ఇప్పుడు పెద్దమ్మ, చలికాలంలో పట్టుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. పట్టులలో పుప్పొడి, మకరంద నిల్వలు పెరుగుట ద్వారా రాణి ఈగ ఎక్కువ గుడ్లను పెడుతుంది. కావున పట్టులలో ఈగల సంఖ్య పెరిగి వలసపోవుటకు సిద్ధమవుతాయి. కొత్తగా కట్టే రాణి ఈగ గదులను ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ వలస నివారించుకోవాలి. ఎండపడే ప్రదేశంలో పట్టులను మార్చుకోవాలి. బెడద నుండి పట్టులను కాపాడుకోవాలి. ఆకుపచ్చ పక్షుల నుండి, నల్ల పక్షుల బెడద నుండి పట్టులను కాపాడుకోవాలి. బలహీనమైన పట్టులను బలమైన పట్టులతో కలుపుకోవాలి. కృత్రిమ మైనపు అట్టలను పట్టుకు ఇచ్చి కొత్త అట్టలను అల్లించుకోవాలి. పాత రాణి ఈగల స్థానంలో కొత్త రాణి ఈగలను ప్రవేశపెట్టుకోవాలి. పురుగు మందుల బారి నుండి పట్టులను కాపాడుకోవాలి. తేనె అరలలో పూర్తిగా నిండిన సీలు వేసిన ఫ్రేముల నుండి మాత్రమే తేనెను తేనె యంత్రంలోకి తీసుకోవాలి.
ఆహా, మరి తేనెటీగల పంటలకు అధిక దిగుబడి రావాలంటే ఏం చేయాలి బిడ్డ?
పెద్దమ్మ, తేనెటీగల శరీరం అంతా సన్నటి వెంట్రుకలతో కూడి, అంతేకాకుండా వాటి నాలుక, కాళ్ళు మకరందాన్ని పుప్పొడి సేకరించుటకు అనువుగా ఉంటాయి. ఈ విధంగా సేకరించే క్రమంలో మకరందాన్ని పుప్పొడిని తిని పట్టులో నిల్వ చేయుటకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి. ఒక్కొక్క తేనెటీగ 200 పుష్పాలను దర్శిస్తాయి. అందువలన పుష్పాలలో పరపరాగా సంపర్కం జరిగి పంటల అధిక ఉత్పత్తికి దోహదం చేస్తాయి. తేనెటీగల జీవిత చక్రంలో నిద్రావస్థ లేదు. కావున సంవత్సరం పొడవునా పుష్పాలను సందర్శించి పుప్పొడి మరియు మకరందాన్ని సేకరిస్తాయి. పంట 5-10% పూత దశలో ఉన్నప్పుడు 1 హెక్టారులో 2-3 తేనె పట్టులను పొలంలో గాని పొలం దగ్గరలో గాని ఉంచడం వల్ల పరపరాగ సంపర్కం జరిగి అధిక దిగుబడికి దోహదం చేస్తాయి.
తేనెటీగలకు హాని కలిగించే పురుగులు కూడా ఉంటాయి కదా, మరి వాటిని నివారించాలంటే ఎలా?
ఏం లేదు పెద్దమ్మా, తేనెటీగలు అనేక రకాలైన వ్యాధులకు గురై శత్రువుల బారిన పడతాయి. పెంపుడు జాతి తేనెటీగలైన ఐరోపా, పుట్ట తేనెటీగలు వివిధ తెగుళ్లు శత్రువుల బారిన పడతాయి. తేనెటీగల పిల్లలకు సంక్రమించే బ్యాక్టీరియా తెగుళ్లు ఐరోపా తేనెటీగలకు వైరోవా నల్లి పశ్చిమ దేశాల్లో అత్యంత ప్రమాదకరమైనవి. ఈ రోగాలు శత్రువైన వైరోవా నల్లిని భారతదేశంలో గుర్తించారు. ప్రమాదకరమైన రూపంలో వైరస్ వ్యాధి పుట్ట తేనెటీగలకు సోకినందున తేనె పరిశ్రమ చాలా నష్టపోయింది. కానీ ఐరోపా తేనెటీగలకు మన దేశంలో వైరస్ల ద్వారా హాని జరగలేదు. ఇరిడో వైరస్ 70వ దశకంలో తేనెటీగలకు తీవ్రంగా సోకింది. 1978 నుంచి 1985 సంవత్సరాల మధ్య కాలంలో ఉత్తర భారతదేశంలోని పుట్ట తేనెటీగల్లో దాయిషాక్ బ్రూడ్ వైరస్ తెగులు తీవ్రంగా వచ్చినందువలన 90-95% తేనెటీగల పట్లు చనిపోతాయి. ఇదే వ్యాధి దక్షిణ భారతదేశంలో 90-95% తేనెటీగల పట్టులను ఆశించి 1991-1992 తేనె పట్టులు పట్టులకు తీవ్ర నష్టం వాటిల్లింది. తేనెటీగల పెంపకందారులు తమ తేనె పట్టులకు వచ్చే వ్యాధులను తొలి దశలోనే గుర్తించడాన్ని కొన్ని మెలకువలు తెలుసుకుంటే వ్యాధులను అరికట్టే చర్యలను చేపట్టి నష్టాన్ని నివారించుకోవచ్చు.
మరి భారతదేశంలో ఉండే తేనెటీగలకు ఎలాంటి వ్యాధులు వస్తాయి?
అదా పెద్దమ్మా, ఇతర జీవుల మాదిరిగానే తేనెటీగలకు కూడా వ్యాధులు, శత్రువులు ఉన్నాయి. వ్యాధులు లేదా కొన్ని శత్రువుల వ్యాప్తి తేనెటీగల్లో చాలా త్వరగా వ్యాపిస్తుంది. ఎందుకనగా ఒక పట్టులోని తేనెటీగలన్నీ సంఘజీవులుగా ఒకే చోట జీవించి కూలి ఈగలు ఆహారాన్ని లద్దె పురుగులకు, పోతుటీగలకు, రాణి ఈగకు అందించడం వల్ల వలసపోవుట, పట్టుల నుంచి తేనెటీగలు తప్పించుకుని పారిపోవుట, దోచుకొనుట, పుష్పాలను సందర్శించి పుప్పొడి మకరందాన్ని సేకరించుట అను లక్షణాలతో వ్యాధులు కొన్ని శత్రువుల వ్యాప్తికి దోహదపడతాయి. తేనెటీగల లద్దె పురుగులకు వచ్చే కొన్ని రకాల వ్యాధులు చాలా తీవ్రమైనవి. భారతదేశం మరికొన్ని దేశాలతో భూ సరిహద్దులను కలిగి ఉండుట ద్వారా తేనెటీగల పుప్పొడిని మకరంద సేకరణ మొక్కల పుష్పాల నుంచి సేకరించుట ద్వారా చెందిన తేనెటీగలు మన దేశంలోని పుష్పాలను సందర్శించుట, మన దేశ తేనెటీగలు అవే పుష్పాలను దర్శించుట ద్వారా భారతదేశంలోకి వివిధ వ్యాధులు సులువుగా ప్రవేశించగలిగాయి. అన్ని రకాల తేనెటీగల లద్దె పురుగులు కింది రకాల వ్యాధుల బారిన పడతాయి. షాక్ బ్రూడ్ రోగం, దాయ్ షాక్ బ్రూడ్ రోగం, యూరోపియన్ పౌల్ బ్రూడ్ రోగం. ఇప్పుడు మొదటి దాని గురించి తెలుసుకుందాం. షాక్ బ్రూడ్ రోగం, ఈ వ్యాధి ఐరోపా తేనెటీగల్లో ఇతర ఖండాల్లో గుర్తించారు. మన దేశంలో కూడా ఐరోపా తేనెటీగల్లో ఈ వ్యాధిని గుర్తించారు. రెండవది దాయ్ షాక్ బ్రూడ్ వైరస్ తెగులు. ఈ వైరస్ తెగులు మొట్టమొదటిసారిగా 1976 థాయిలాండ్ లో గుర్తించారు. అక్కడ నుంచి బర్మా, నేపాల్, ఇండియా, పాకిస్తాన్ కి వ్యాపించింది. మన దేశంలో 1978 సంవత్సరంలో మేఘాలయలో గుర్తించారు. ఆ తర్వాత ఈ వైరస్ తెగులు మన దేశంలోని ఉత్తర ప్రాంతం అంతా వ్యాపించింది. దాయ్ షాక్ బ్రూడ్ తెగులు అత్యంత ప్రమాదకరమైన వైరస్ తెగులు. ఈ తెగులు ద్వారా దక్షిణ భారతదేశంలోకి 1991 ప్రవేశించి పుట్ట తేనెటీగల పట్టులు 95% నాశనానికి కారణమైంది. ఈ తెగులు 30 నానోమీటర్ల వ్యాస్తారం గల వైరస్ రేణువుల వల్ల కలుగుతుంది. ఈ వైరస్ లో ఒకే పోగు గల ఆర్ఎన్ఏ ఉంటుంది. మామూలు సూక్ష్మదర్శినితో వైరస్ లను చూడడం సాధ్యపడదు. కావున ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ తో మాత్రమే వైరస్ ను చూడగలం. సాధారణ ఉష్ణోగ్రత వద్ద 10 రోజుల వరకు ఈ వైరస్ సజీవంగా ఉంటుంది. 58 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 10 నిమిషాలు ఉంచితే ఈ వైరస్ సజీవంగా ఉండగలదు. 58 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 10 నిమిషాలు ఉంచితే చురుకుదనం కోల్పోతుంది. వయసు వచ్చిన కూలి ఈగలు వైరస్ ను పెరుగుతున్న పిల్లలకు అందించే ఆహారం ద్వారా వైరస్ ఒక లద్దె పురుగు నుంచి ఇంకొక లద్దె పురుగుకు వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన లద్దె పురుగుల నుంచి చనిపోయిన లద్దె పురుగులకు మైనపు గది నుంచి బయటకు తీసివేసే కూలి ఈగల ద్వారా కూడా వైరస్ వ్యాపిస్తుంది. కూలి ఈగల వ్యాధి సోకిన లద్దె పురుగుల నుంచి చనిపోయిన లద్దె పురుగులను మైనపు గది నుంచి బయటకు తీసివేసే కూలి ఈగల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాపిస్తుంది. కూలి ఈగల హైపోఫెరెంజియల్ గ్రంథుల్లో వైరస్ క్రిములు సమకూరుట ద్వారా వైరస్ ధారావాహికంగా ఇతర పట్టులలోని లద్దె పురుగులకు వ్యాపిస్తుంది.
అవునా బిడ్డ, మరి అదేదో షాక్ బ్రూడ్ వైరస్ ఏదో అన్నావు, అదెట్లా బిడ్డ?
వయస్సులో పెద్ద లద్దె పురుగులు ఈ వ్యాధి వల్ల చనిపోతాయి. కొన్నిసార్లు ప్యూపా దశ ప్రారంభంలో కూడా లద్దె పురుగులు చనిపోతాయి. చనిపోయిన లద్దె పురుగుల నుంచి ఏ ప్రత్యేక వాసన రాదు. తెగులు సోకి చనిపోయిన లద్దె పురుగులు గదిలో నిటారుగా ఉండి తల నాలుక వలె సాగి మైనపు గదుల నుంచి కనిపిస్తుంది. తెగులు సోకి చనిపోయిన లద్దె పురుగులు స్పష్టమైన గోధుమ రంగు కలిగి తల, నోటి భాగాలు నల్లబడి ఉంటాయి. లద్దె పురుగు రంగు తెలుపు నుంచి పసుపు పచ్చ గోధుమ రంగులోకి మారి చివరకు నలుపు రంగులోకి మారుతుంది. కానీ నలుపు రంగులోనికి మారడం అనేది దక్షిణ భారతదేశంలో చాలా నెమ్మదిగా జరుగుతుంది. చివరగా లద్దె పురుగు మైనపు గదిలో ఎండిపోయి చూడడానికి పడవ ఆకారంలో ఉంటుంది. సంచి ఏర్పాటు, లేత వయసులోనే లద్దె పురుగుల్లో చాలా స్పష్టంగా షాక్ బ్రూడ్, దాయ్ షాక్ బ్రూడ్ తెగుళ్ల సోకిన తేనె పట్టులలో ఉంటుంది. అదే దక్షిణ భారతదేశంలో సంచి ఏర్పాటు షాక్ బ్రూడ్ లేదా దాయ్ షాక్ బ్రూడ్ తెగులలో అంత స్పష్టంగా ఉండదు. చనిపోయిన లద్దె పురుగుల్లో సాగే గుణం, కుళ్లిన వాసన ఉండదు. తెగులు సోకిన పట్టుల్లో లద్దె పురుగుల అభివృద్ధి తగ్గిపోతుంది. కూలి ఈగల్లో పట్టులో చనిపోయిన లద్దె పురుగులను తోడివేసే సామర్థ్యం తగ్గిపోతుంది. అలాగే పోషణ, కూలి ఈగలు పెరిగే లద్దె పురుగులకు ఆహారం ఇచ్చి పోషించలేవు. పట్టులలో కూలి ఈగల్ని పట్టును వదిలేయి పారిపోవడం అనేది సాధారణంగా వ్యాధి సోకిన పట్టులలో కనిపించే లక్షణం.
మరి అదేదో ఎప్పినవు కదా బిడ్డ, గదేదో షాక్ బ్రూడ్, తై షాక్ అని ఏదేదో ఎప్పినవు గదెట్లా బిడ్డ?
అదా పెద్దమ్మా, షాయ్, దాక్షాయ్ బ్రూడ్ తెగుళ్లు వైరస్ల ద్వారా వస్తాయి. కాబట్టి ఒక నిర్దిష్టమైన నివారణ అంటూ లేదు. కారణం వైరస్ లద్దె పురుగుల్లోని కణాల్లో ఒక భాగంగా ఉండిపోవడమే. అయినప్పటికీ సూచించిన చర్యలు వ్యాధులు వ్యాప్తి చెందకుండా కొంతవరకు అరికడతాయి. మొదటిది ఏంటంటే తేనె పట్టులను బలంగా ఉంచుకోవాలి. దోచుకోబడడం, తేనెటీగల పట్టును వదిలిపెట్టి వెళ్లడాన్ని నిరోధించాలి. ప్రకృతిలో లభించే పట్టులను పట్టుకుని పెట్టెల్లో పెంచరాదు. తేనె పరిశ్రమలో వాడే పరికరాలైన చాకు, తేనె పెట్టే ఇతర పరికరాలన్నీ సబ్బు ఫార్మాలిక్ ద్రావణంలో 24 గంటలు నానబెట్టుట ద్వారా తెగులుకు కారణమైన వైరస్ క్రిములు చనిపోతాయి. వెటనరీ గ్రేడ్ కు చెందిన టెర్రామైసిన్ మందును 200 మిల్లీగ్రాముల నుంచి 500 మిల్లీగ్రాముల పంచదార పాకంలో కలిపి ఐరోపా తేనె పట్టలకు ఇవ్వాలి. టెట్రాసైక్లిన్ వెటనరీ గ్రేడ్ మందును 300 మిల్లీలీటర్ల పంచదార పాకంలో కలిపి పట్టు తేనెటీగలు గల పట్టులకు ఇవ్వాలి. మందును వారానికి 4 లేదా 5 సార్లు ఒక పట్టుకి 5 నుంచి 6 వారాలు ఆడాలి. ఈ విధంగా చేసి తేనె పట్టులకు వచ్చే ఇతర వ్యాధులను నిరోధించుకోవచ్చు. వ్యాధిని పూర్తిగా లేదా కొంతవరకు తట్టుకునే తేనె పట్టులను గుర్తించి వాటిని అభివృద్ధి పరుచుకోవాలి. అవును పెద్దమ్మా, ఇవన్నీ తెలుసుకున్నారు కదా, మరి వ్యాధి నివారణ గురించి తెలుసుకోరా?
హా చెప్పు బిడ్డ. ఇవన్నీ తెలుసుకున్నాక వ్యాధి నివారణ తెలుసుకోకపోతే ఎట్లా? బూడిదల పోసిన పన్నీర్ లాగానే అవుతుంది కదా.
అవును పెద్దమ్మా, అంతే కదా. అందుకే ఇప్పుడు నేను వ్యాధి నివారణ గురించి చెప్తా. తేనె పట్టులకు పంచదార పాకం ఇవ్వడం, సీలు వేసిన పిల్లల అట్టలను ఇవ్వడం, బలహీనమైన పట్టులను బలమైన పట్టులకు కలుపుట, బేసి తేనె పట్టులను బలంగా ఉంచుకోవాలి. వయస్సు మళ్లిన రాణి ఈగల స్థానంలో కొత్తగా సంపర్కం చెందిన రాణి ఈగలను ఇచ్చినట్లయితే 2 లాభాలుంటాయి. మొదట ఒక పట్టు బలం పెరుగుతుంది. రెండోసారి కూలి ఈగలు వ్యాధి సోకిన లద్దె పురుగులను మైనపు గదుల నుంచి తీసివేసి మైనపు గదులను శుభ్రం చేయడానికి వ్యవధి దొరుకుతుంది. టెర్రామైసిన్ అనే యాంటీబయాటిక్ మందును 200 మిల్లీగ్రాములు తీసుకుని 500 మిల్లీలీటర్ పంచదార పాకంలో కలిపి పట్టులకు వారానికి 4 నుంచి 5 సార్లుగా 5 నుంచి 6 వారాలు వ్యాధి తగ్గే వరకు పట్టుకు అందించాలి. ఇది ఐరోపా తేనెటీగల పట్టుకివ్వాల్సిన మోతాదు. పట్టు తేనెటీగల పట్టులకు టెట్రాసైక్లిన్ 200 మిల్లీగ్రాముల మందును 300 మిల్లీగ్రాముల పంచదార పాకానికి కలిపి వారానికి 4 నుంచి 5 సార్లుగా 5 నుంచి 6 వారాలు పట్టులకు అందించి నివారణ చేసుకోవచ్చు. 3 ఖాళీమైన పట్టలను 80% ఎసిటిక్ ఆమ్లాన్ని 150 మిల్లీలీటర్ ఒక పట్టుకి ఇవ్వాలి. ఖాళీ మైనపు గదుల్లోని బ్యాక్టీరియా ఆమ్లపు ఆవిరికి చనిపోతుంది. తర్వాత ఖాళీ మైనపు అట్టలను 1 రోజు నీడలో ఉంచి తిరిగి పట్టులకు సరఫరా చేసుకోవాలి.
అదేదో నల్లను నల్లి ఏదో పురుగు అన్నారు కదా బిడ్డ, అదేంటసలు?
అది నల్లి పురుగు పెద్దమ్మా, నల్లి పురుగు. తేనె పట్టులోని బాగా వృద్ధి చెందిన లద్దె పురుగులపై నల్లులు గుడ్డు పెట్టడం వలన తేనెటీగలు సక్రమంగా వృద్ధి చెందవు. దీని నివారణకు సల్ఫర్ పొడి మందును ఒక్కొక్క ఫ్రేమ్కు 2 గ్రాముల చొప్పున పలుచటి గుడ్డతో ఫ్రేమ్ల పైభాగాన చల్లాలి. ఆ పెద్దమ్మా, ఇంకో జాగ్రత్త కూడా తీసుకోవాలి. అదేంటంటే యాంటీబయాటిక్ మందు వాడకాన్ని తేనె లభించే కాలానికి 4 వారాల ముందే ఆపివేయాలి. అవును పెద్దమ్మా, ఇవన్నీ తెలుసుకున్నాం కదా, మరి మనం తేనెటీగల పెంపకాన్ని ఎప్పుడు మొదలు పెడదాం?
ఇన్ని తెలుసుకున్నాక తేనెటీగల జాతు, తేనెటీగల రకాలు, తేనెపట్టు నిర్వహణ, తేనెటీగల పెంపకానికి అవసరమైన పరికరాలు, తేనెటీగల పుప్పొడి మకరందని అందించగల మొక్కలు, మంచి స్థలాన్ని ఎంపిక చేసుకోవడం ఎలాగనేది, మంచి లక్షణాలున్న తేనెటీగల ఎంపిక, పుప్పొడి మరియు మకరందం లభించని కరువు కాలంలో తేనెటీగల యాజమాన్యం, పట్టుని వలస తీసుకొని పోయేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వివిధ ఋతువులలో తేనె పట్టులలో చేపట్టవలసిన యాజమాన్యము, తేనెటీగల పంటల అధిక దిగుబడి, తేనెటీగలకు హాని కలిగించే శత్రువుల నివారణ, మన భారతదేశంలో తేనెటీగలకు వచ్చే వ్యాధులు, మరి వ్యాధి నివారణలు, ఇవన్నీ తెలుసుకున్నాక ఎప్పుడో ఎందుకు బిడ్డ, ఇప్పుడే మొదలు పెడదాం.
మంచి లాభానికి, అధిక దిగుబడికి తేనెటీగలను పెంచుదాం, ప్రోత్సహిద్దాం.
పెద్దమ్మా, మనం తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని మన దగ్గరే ఉంచకుండా నలుగురికి పంచుదాం. మనం తెలుసుకుంటే మనమే బాగుపడతాం.
అవును బిడ్డ, మనం తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని నాతోనే ఉంచుకోకుండా మా పక్కింటి వాళ్లకు, సారకకు, శాంతమ్మకు, రుక్మిణి అక్కకు, వీళ్ళందరికీ చెప్తాను.
వీళ్ళకే కాదు పెద్దమ్మా, ఊర్లో ఉన్న అందరికీ తెలియజేద్దాం.
అలాగే మనతో పాటు మన ఊర్లో ఉన్న వాళ్ళందరూ బాగుపడతారు, ఆనందంగా జీవిస్తారు.
పెద్దమ్మా, మనం తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని మన దగ్గరే ఉంచకుండా నలుగురికి పంచుదాం,
అప్పుడు ఆనందంగా జీవిస్తారు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చెంత?
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.